Okay, brothers and sisters, we want to continue our conference theme. Seeing Christ in God's Word, showing Christ to God's people.
దేవుని వాక్యములో ఉన్న క్రీస్తును చూడటం, ఆ క్రీస్తును ఇతరులకు చూపించుట.
Jim has helped us to see that Jesus believes the whole Bible is about Jesus.
మరి పాస్టర్ జిమ్ గారు చెప్పారు, బైబిల్ అంతా కూడా ఒకే వ్యక్తిని గురించి మాట్లాడుతుంది, ఆ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువారు.
And we just saw in our last session that Jesus is both the creator and represented through our first parents, Adam.
ఇప్పుడే మన జిమ్ గారు చెప్పారు, యేసుక్రీస్తు సృష్టిలో ఉన్న యేసుక్రీస్తు, ఆదాము మొదటి ఆదాము, తరువాత కడుపటి ఆదాము గాను, సో సమస్త సృష్టి ఆయన కొరకు ఆయన ద్వారా కలుగు చేయబడిందని, ఆయన లేకుండా ఏది సృష్టిలో కలుగు చేయబడలేదని మనం జిమ్ గారి ద్వారా నేర్చుకున్నాం.
And in my earlier session, we talked about God showing Christ to you.
Aithe Jordan garu odhe kalamlo devuni pilupu gurinchi maatladutu, devuni pilupu mana jeevithamlo devudu ichinappudu modatiga tana kumarunni manaku bayilu paristadu ani cheppadu.
And after God shows Christ to you, he will reveal Christ in you before he reveals Christ through you.
Chudali, నువ్వు ఇతరులకి వెళ్ళి యేసు ప్రభువును గురించి చెప్పక మునిపే ముందు ఆ క్రీస్తును గురించి తండ్రి అని దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎప్పుడైతే నీకు తేట తెల్లంగా క్రీస్తును నువ్వు చూస్తావో, అప్పుడే తేట తెల్లంగా చూసిన క్రీస్తును నువ్వు ఇతరులకు చూపించగలవు.
ద బెస్ట్ వే టు బి అన్ అన్ఫెయిత్ఫుల్ పాస్టర్ ఇస్ సింపుల్.
అపనమ్మకమైన ఒక పాస్టర్గా ఉండటానికి ఒక మంచి మార్గం ఏంటో తెలుసా? అపనమ్మకమైన పాస్టర్గా ఉండాలంటే
ఇఫ్ యు వాంట్
మంచి మార్గం.
ఇఫ్ యు వాంట్ టు బి ఎన్ అన్ఫెయిత్ఫుల్ పాస్టర్, సింప్లీ టేక్ ఫ్రమ్ దిస్ బుక్ అండ్ ఫీడ్ ఇట్ టు అదర్ పీపుల్.
అపనమ్మకమైన పాస్టర్ చేసే పని ఏంటంటే ఈ బైబిల్లో నుంచి తీసి ఇతరులకి చెప్పడం, ఇందులో నుంచి తీయడం, ఇతరులకు చెప్పడం. ఈయనకి వెళ్ళదు, ఈయన తీసుకోడు, ఈయన చూడడం, ఇందులో తీసి వాళ్ళకి ఇవ్వటం, ఇందులో తీసి వాళ్ళకి ఇవ్వటం.
If you want to be a faithful pastor, as brother said,
అలా కాకుండా అట్లా కాకుండా నమ్మకమైన సేవకుడిగా ఉండాలి అని అంటే,
yeah, feed your soul.
నువ్వు ఏం చేస్తావు తెలుసా?
Feed the people of God.
ముందు నువ్వు ఇందులో నుంచి నీ కోసం తీసుకుంటావు, నీ ఆత్మను పోషించుకుంటావు, నీ ఆత్మకి బలం చేకూర్చుకుంటావు, అప్పుడు నువ్వు తీసుకున్న దానిని ఇతరులకి, అది నమ్మకమైన పాస్టర్ చేసే పని.
బికాస్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ మెనీ ఆఫ్ ద చర్చెస్ ఇన్ యువర్ కంట్రీ, ఇట్స్ అపరెంట్ దట్ ద పాస్టర్స్ హావ్ ఫెయిల్డ్ ఇన్ మెనీ రెస్పెక్ట్స్.
మన దేశంలో మన సంఘాలు ఇంత బలహీనమైనటువంటి స్థితిలో ఉండడానికి గల మూల కారణం ఏంటంటే, కాపరి తండ్రి, మందకు తండ్రి కాపరి ఈ రకంగా చేస్తాడు. ఇందులో తీసిస్తున్నాడు కానీ ముందు ఆయన తీసుకుంటలేదు, ఆయన జీవితంలోనే తీసుకుంటలేదు, ఆయన చూడట్లేదు క్రీస్తుని.
I understand that the Lord is at work in your country doing many things for his glory that I do not know about.
అయితే ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దేవుడు తన పరిచర్య, తన సేవను జరిగిస్తా ఉన్నాడు ఈ దేశం.
But of the things I have seen, it appears that many of the pastors are concerned about many things except for their own likeness to Christ.
నాకు అర్థమైన మరొక సంగతి ఏంటంటే, పాస్టర్ ఎప్పుడు కూడా తన సంగతి వదిలేసి మిగిలిన విషయాలు లోహమన్నంతా అట్లాస్ నెత్తి మీద ఎట్టుకున్నట్టుగా,
మోర్ దెన్ గాడ్ వాంట్స్ యు,
అట్లాస్ నెత్తి మీద ఎట్టుకుంటాడు.
వాట్ డిడ్ యు సే?
గుర్తుందా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఐ విల్ టెల్ యు లేటర్.
రిమెంబర్
హి సే, ఐ థింక్ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్.
ఓకే, గ్రేట్. యా, మోర్ దెన్ గాడ్ వాంట్స్ యు టు బి ఎ పాస్టర్, హి వాంట్స్ యు టు బి లైక్ క్రైస్ట్.
ఏమండి అసలు దేవుడు సంఘానికి తండ్రిగాను వారిని పోషించేవాడుగా కాపరిగా దేవుడు పిలిస్తే ఈ పాస్టర్ ఏం చేస్తున్నాడంటే నేను క్రీస్తులాగా ఉండాలి అని చేస్తున్నాడు.
ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ లైక్ ద గ్రేట్ షెపర్డ్ యు కెన్ నాట్ బి ఎ ఫెయిత్ఫుల్ అండర్ షెపర్డ్.
ఇది వాస్తవమే. క్రీస్తు మన ప్రధాన కాపరి అయిన క్రీస్తు వలె ఉండకపోతే నీ సంఘానికి నువ్వు కాపరిగా ఉండలేవు.
గాడ్స్ విల్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్, God's desire for every Christian is that we become more and more like his son.
దేవుని యొక్క ఉద్దేశం ప్రతి క్రైస్తవుని యెడల దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటంటే అందరూ ఆయన కుమారుని స్వాదుప్యంలోనికి మార్చబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.
If you will become much like Christ, you will become a faithful pastor.
ఆ క్రీస్తు స్వరూప్యంలోనికి అనుదినం నిన్ను నీవు ఎప్పుడైతే నీలో మార్పు కలుగుతుందో నిజముగా నీ సంఘానికి మంచి కాపరిగా నువ్వు ఉండగలవు.
సో యాజ్ వి బిగిన్ ఐ వాంట్ టు ఆస్క్ ద లార్డ్ టు బ్లెస్ అవర్ కన్వర్సేషన్ బికాజ్ ఐ యాంటిసిపేట్ దట్ ఇట్ విల్ కన్విక్ట్ సమ్ ఆర్ మెనీ ఆఫ్ యు.
కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ఈ అంశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాము, అధ్యయనం చేద్దాము. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా దేవుని ఆత్మ మీ హృదయాల్లో ఈ సంగతులను ఒప్పించి దానిలో మీ జీవితాలను కట్టాలని నా ప్రార్థన. మనం ప్రార్థించేద్దాం.
ఫాదర్ షో us your glory.
తండ్రి మీ మహిమను మాకు కనబర్చండి.
And let us see ourselves accurately.
మమ్మల్ని మేము ఖచ్చితంగా చూసుకునే కన్నులు మాకు ఇవ్వండి నాయనా.
And bring our life into the lordship of Jesus.
ప్రభు యొక్క అధికారములోనికి మా జీవితాలు అను దినము కూడా తీసుకురాబడాలి నాయనా.
In Jesus name.
యేసు నామములో అడుచున్నాం తండ్రి.
Amen. Amen. Okay, so friends, a question.
స్నేహితులారా మీకు ఒక ప్రశ్న, మళ్ళా ఇంకో ప్రశ్న వేస్తున్నాను.
To whom does the church belong?
సంఘం ఎవరి సొత్తు?
Whose church is it?
సంఘం ఎవరి సొత్తు?
Is it the pastor's church?
పాస్టర్ గారి సొత్తా?
Your church?
నీ సొత్తా?
Even the local church which you attend, is that yours? Is that your pastor's?
Nu ye sanghanikaithe attend avutunnavo aa sangha aa sangho nida laata sanghanida.
Whose is it?
Evaridi evaru sottu evariki chendindi? Christ.
Yes,
Jesus Christ
belongs to the Lord Jesus Christ.
Yesu Christuku chendinadi leda Yesu Christu sottayindi?
The book of Acts says that Jesus purchase, he bought the church with his own blood.
అపోస్తల కార్యములు 20వ అధ్యాయం అనుకుంటా దేవుని వాక్యం చెప్తుంది దేవుడే తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము అని.
Ephesians teaches husbands to love their wife as Christ loved the church and gave himself for her.
ఎఫెసీ 5వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఆ సంఘం కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది.
You see, if you believe that the church is yours or it is the members, then you or they will get to decide how it's operated and who's the leader.
ఒకవేళ అది సంఘం నీది నీ సొత్తు అని అనుకుంటే ఆ యొక్క పరిచర్య ఎలా జరుగుతుంది?
But the Bible says that God gave Christ to be the head of the body, the church.
కానీ దేవుని యొక్క క్రమం, దేవుని ఉద్దేశించిన విధానం ఏంటంటే ఆ సంఘానికి క్రీస్తు అధికారి అని.
That means it's his decision about how the church functions and operates and who are its leaders.
కాబట్టి ఈ సంఘం దేవుని సొత్తు కాబట్టి ఆ దేవుని సొత్తు అయిన ఈ సంఘం ఎలా పనిచేయాలి, ఎలా ఎలా పరిచర్య జరగాలి, ఏ క్రమంలో ఉండాలి అనేది దేవుడే నిర్ణయిస్తాడు, మనుషుడు నిర్ణయించకూడదు.
If you want to become a church leader without asking Jesus what he thinks, then you may have a building, and you may have a steeple, and you may have lots of people, but you will not have a church.
అయితే ఈ సంఘం దేవుని సొత్తు, దేవుని సొత్తు మీద నువ్వు సేవకుడిగా ఉండాలంటే నీ ఇష్ట ప్రకారం కాదు, ఆ సంఘ యజమానుని యొక్క నియమం ప్రకారం చేసినప్పుడే ఆ యజమానుని నువ్వు సంతోషింపగలవు.
The Lord Jesus said, I will build my church.
యేసు ప్రభువు అన్నాడు, నా సంఘాన్ని నేను కడతాను అని అన్నాడు.
So a true church is built by Jesus, on Jesus, for Jesus.
నిజమైన సంఘం క్రీస్తు మీద కట్టుబడుతుంది, క్రీస్తు కొరకు కట్టుబడుతుంది, క్రీస్తు ద్వారా కట్టుబడుతుంది.
And a real church wants to ask always, Jesus, what do you want?
ఈ సంఘం క్రీస్తు సొత్తు కాబట్టి ఈ సంఘం క్రీస్తుని అడగాలి, అయ్యా మేము ఎలా ఉండాలి అని యజమానుని అడగాలి.
Let's take that big question and bring it into one small question.
ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ పెద్ద ప్రశ్నను చిన్న జవాబుగా దానిని చేద్దాం.
And let's ask Jesus, what do you want for the leaders of your church?
సంఘం దేవుణ్ణి అడగాలి, నాయన ఈ సంఘానికి లీడర్గా ఉన్నటువంటి ఈ కాపరి ఎలా ఉండాలి అని సంఘం ప్రార్థన చేయాలి.
In the last session we talked about God's call to the people of God.
గత టీచింగ్ క్లాస్ లో మనం నేర్చుకున్నాము దేవుడు ఎలా పిలుస్తాడు అనే సంగతి మనం నేర్చుకున్నాం.
In this session we want to talk about the qualifications of the leaders of the church.
ఈ సెషన్ లో మనం ఏం దేని గురించి ఆలోచించబోతున్నాం అంటే ఈ సంఘ నాయకుని యొక్క అర్హతలను గురించి మనం నేర్చుకోబోతున్నాం.
If you believe that God called you but you do not possess these qualifications, then God did not call you.
ఒకవేళ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నావు, అయితే ఈ మనం మాట్లాడుకునే ఈ అర్హతలు కనుక నీ జీవితంలో లేకపోయినట్లయితే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను పిలవలేదు అని.
The church that belongs to Jesus is led by men who reflect Jesus.
ఏమండి దేవుని సొత్తైన ఆ సంఘం, ఆ సంఘానికి కాపురుగా ఉన్నవాడు ఏం చేయాలంటే క్రీస్తును చూపించేవాడుగా ఆ కాపురి ఉండాలి.
And there are two places in the New Testament that tell us about how the men must live, how the leaders of Christ's church.
Bible mari sangha kaapurulu ela undali anedi chaala spashtanga vraayabadi undi.
We will consider one of those passages.
Aa vakya bhagalni manu chuddamu.
We will consider 1 Timothy
modati 3rd adhyayam.
But let me just tell you where the other passage is found.
Tarvata vere konni vakya bhagalu kuda nenu cheptanu.
Titus chapter 1.
Titu patrika kuda manu Titu patrikalo kuda sevakuni yokka arhatalanu manu chudagalam.
And although we will not consider Titus for this session, we will use Timothy.
Ee samayamlo Titus Titu patrika nundi manu chudagali తిమోతి పత్రిక నుండి మనం చూద్దాము.
There is one thing I want to tell you about the passage in Titus.
తీతు పత్రికలో ఒక్క మాటను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను.
In Titus chapter 1 verse 5 we find that the leaders, the pastors.
తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కాపరి యొక్క అర్హతను గురించి మనం చూస్తూ ఉన్నాం.
Leaders, pastors, elders of Christ Church are not to be singular but plural.
చూడండి ఇక్కడ కాపరి అని ఇక్కడ లేదు.
So we're not only
చూడండి ఏకవచనం ఉపయోగించబడలేదు, బహువచనం ఉపయోగించబడింది.
We're not to think about the church as being led by one pastor.
లేఖనాల్లో ఎక్కడ కూడా రాయబడలేదు ఒక్కడే సంఘాన్ని నడిపించాలి అని.
In fact, every church in the New Testament, all of them had a plurality of elders, pastors.
ఈ కొత్త నిబంధన సంఘ చరిత్ర అంతా కూడా మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యాల్లో గానీ ఎక్కడ ఒక్కే ఒక్కడే నాయకుడిగా ఉండటం అనేది చూడలేదు.
And the only
బహువచనం ఉపయోగించబడింది.
And the only men who could become a pastor in a New Testament church had to possess the qualifications found in 1 Timothy.
సంఘ కాపురిగా ఉండటానికి ఉండవలసినటువంటి వాడుకి ఉండవలసినటువంటి అర్హతలు ఒక్కొక్క అర్హతను గురించి ఇక్కడ రాయబడి ఉన్నది.
In 1 Timothy chapter 1,
మొదటి తిమోతి 1వ అధ్యాయము,
we find 18 separate qualifications for pastors.
మొదటి తిమోతి పత్రికలో పాస్టర్కి ఉండవలసిన 18 అర్హతలు గురించి ప్రస్తావించబడింది.
I want to list them for you and then we will deal with a few of them.
వాటన్నిటిని మీకు లిస్ట్ చెప్పాలని పట్టిక చెప్పాలని ఇష్టపడుతున్నా.
In 1 Timothy
మొదటి తిమోతి
chapter 3
మూడో అధ్యాయము,
now I'll give you the verse and the qualification.
Yeah.
The verse, the qualification.
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఐగారు ఏం చేస్తాడంటే వచనము అర్హత వచనము అర్హత చెప్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని గమనించాలని కోరుతూ ఉన్నాను.
The first one actually applies to our brother's question.
మరి మొదటిది మన సహోదరుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఉంది.
He asked if the Lord would accept his willingness to serve him.
అయితే ఒక వ్యక్తి నేను దేవుని సేవ చేయాలని ఇష్టపడినటువంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు.
In chapter 3 verse 1 tells us yes.
మొదటి తిమోతి 3వ అధ్యాయంలో 1వ వచనంలో వాక్యం చెప్తుంది అవును అని.
If the man aspires, desires to be an overseer, that is a good thing. If he is willing, that is a good thing.
వచనంలో ఉంది ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు ఉన్నాడన్న మాట నమ్మదగినది అని దేవుని వాక్యం చెప్తుంది.
But brothers, do not dare appoint a man to be a pastor of Christ Church if the only qualification he has is a willingness to serve the Lord. He must have 17 additional qualifications.
చూడండి మొత్తం 18 అర్హతలు ఉన్నాయండి. ఆ 18లో ఈ మొదటిదే ఒకటే ఉందనుకో, సో అయిపోతుందా? సేవకుడు అయిపోతాడా? అవును. మిగిలిన 17 అర్హతలు కూడా కలిగి అదనమాట.
Willingness is part of it, but that's not all of it.
ఉండాలి, నేను సేవకుడిగా ఉండాలనే కోరిక మంచిదే, కానీ దాంతో పాటు మిగిలిన 17 అర్హతలు కూడా ఉండాలి.
See if you can find the,
అది ఒక అర్హత 18లో.
See if you can find the Telugu words that correspond to the English qualification. I'll tell you the verse,
yeah,
and the qualification.
Yeah.
You just tell it in Telugu.
Yeah.
The second qualification, verse 2, is above reproach.
రెండవ అర్హత ఏంటంటే మూడవ వచనంలో నిందారహితుడుగా ఉండాలి.
The third qualification,
మూడవది ఏంటంటే
verse 2, husband of one wife,
ఏకపత్ని పురుషుడై ఉండాలి.
Verse 2, the fourth qualification, temperate.
నాలుగవది ఏంటంటే మితానుభవుడుగా ఉండాలి.
Verse 2, the fifth qualification, prudent.
ఐదవది స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి.
Verse 2, the sixth qualification, respectable.
తరువాత మర్యాదస్తుడిగా ఉండాలి ఏడోది.
The seventh in verse 2, hospitable.
ఆరోదైంది. ఇప్పుడు ఏడోది ఏంటంటే అతిథి ప్రియుడిగా ఉండాలి, ఆతిథ్యం చేసేవాడిగా ఉండాలి.
The eighth in verse 2, able to teach.
ఎనిమిదవ అర్హత ఏంటంటే బోధింప తగినవాడై ఉండాలి.
Verse 3, the ninth qualification, not addicted to wine.
తొమ్మిదవ అర్హత ఏంటంటే మద్యపాని అయి ఉండేవాడు కాదు.
The tenth in verse 3, not pugnacious.
అంటే తర్వాత పదవది ఏంటంటే కొట్టేవాడిగా ఉండకూడదు.
The 11th, verse 3, gentle.
తర్వాత పదకొండవది ఏంటంటే సాత్వికుడై ఉండాలి.
The 12th, verse 3, peaceable.
తర్వాత జగడమాడని వాడై ఉండాలి. పన్నెండవది జగడమాడు, జగడాలాడేవాడిగా ఉండకూడదు.
The 13th, verse 3, free from the love of money.
పదమూడవ అర్హత ఏంటంటే ధనాపేక్ష లేని వాడుగా ఉండాలి.
14th, verse 4, managing his household well.
నాలుగో వచనం ఏంటంటే, నాలుగో వచనంలో 14, 15 సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునేవాడై ఉండాలి.
The 15th verse 4, keeping his children under control with dignity.
15వది ఏంటంటే తన 14 సంపూర్ణత మాన్యత కలిగి ఉండాలా. 15వది ఏమో పిల్లల్ని తన కుటుంబంలో ఉన్న పిల్లల్ని స్వాధీనపరుచుకునేవాడై ఉండాలి.
The 16th verse 5, should not lead the church if he cannot lead his house.
ఆ 5వ వచనంలో 16వది ఏంటంటే తన ఇంటిని ఏలని వాడు దేవుని సంఘాన్ని ఎలా ఏలుతాడు.
Verse 6, the 17th, not a new convert.
6వ వచనంలో 17 అతడు గర్వాంధుడై ఉండకూ అంటే గర్వాంధుడుగా ఉండకుండానట్లు కొత్తగా వచ్చిన వాడుగా ఉండకూడదు. అంటే సంఘంలో కొత్తగా వచ్చిన వాడిని ఇమీడియట్ గా పాస్అవుట్ చేసేయకూడదు.
Finally, the 18th in verse 6, a good reputation with outsiders.
Tarvata 18th chivari arhata entante baitu vari chata sanghaniki velupulo unna vari chata manchi peru kaligi peru techukunu vaadai undali ante saakshyam kaligi undali sanghaniki velupala.
Brothers, before we consider a few of these carefully, let me tell you a story from the Old Testament.
ఈ 18 అర్హతలలో కొన్నిటిని నేను చెప్పక ముందు పాత నిబంధనలో ఒక అర్హత పాత నిబంధనలో ఒక స్టోరీ చెప్తాను.
In the Old Testament, when the nation of Israel was divided in two, Israel in the north, Judah in the south.
ఆ పాత నిబంధనలో ఐక్యతగా ఉన్న ఈ 12 గోత్రాల రాజ్యం రెండుగా విడిపోయి ఆ ఉత్తర రాజ్యంగాను దక్షిణ రాజ్యంగాను రెండుగా విడిపోయినప్పుడు
at one point a man named Ahab was king in Israel the north.
ఆ ఉత్తర భాగమైన ఇశ్రాయేల్ దేశానికి ఆహాబ్ అనేవాడు రాజుగా ఉన్నాడు.
And at the same time a man named Jehoshaphat was the king in Judah the south.
ఆ దక్షిణ రాజ్యానికి ఆ సమయంలో యెహోషాపాతు రాజుగా ఉన్నాడు యూదా రాజ్యానికి.
Another king from another place called Ramoth Gilead was terrorizing the north Israel.
Asamulo ee uttara rajyam ainaatvanti Israel rajyanni porugu raju em chestunnadu ante bayapadta unnadu ee uttara desha raju Ahab.
So Ahab wanted to go to war against Ramoth Gilead.
కాబట్టి గిలియాదులో ఉన్నటువంటి రేమాత్ అనేటువంటి రాజుతో యుద్ధానికి ఆహాబు వెళ్ళాలి.
హౌఎవర్ హి డిడ్ నాట్ ఫీల్ దట్ హిస్ ఆర్మీ ఇన్ ఇజ్రాయెల్ వాస్ సఫిషియెంట్.
అయితే ఈ ఉత్తర రాజ్యమైన ఇస్రాయేల్ రాజు ఆహాబుకి అర్థమైంది తన దగ్గర ఉన్న శక్తి బలము తక్కువ అని.
సో హి పర్సుయేడెడ్ జెహోషాఫాట్ టు జాయిన్ హిమ్ ఇన్ ద వార్.
కాబట్టి ఇతని సైన్య బలం తక్కువగా ఉంది కాబట్టి యెహోషాపాత్ దగ్గరికి వెళ్ళి యూదా రాజు అయినటువంటి యెహోషాపాత్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో కలువు మనం ఇద్దరం కలిసి ఆ గిలాదు రాజుకి రాజు మీదకి యుద్ధానికి వెళ్దామన్నాడు.
When Ahab went down to Jehoshaphat to ask him to join in the war, Jehoshaphat said, "Is there a prophet whom we may ask what the Lord thinks about this war?"
మీరు ఈ విషయాన్ని ఆలోచించండి. ఈ ఆహాబు యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి అయ్యా మరి నువ్వు నాతో కలువు మనం ఇద్దరం కలిసి యుద్ధానికి వెళ్దాము అని యెహోషాపాత్ అన్నప్పుడు యెహోషాపాత్ అన్నాడు సరే కాని దేవుని ప్రవక్త ఎవరైనా ఉన్నారా ఆయన్ని అడిగి ప్రార్థన చేసి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి దేవుని ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని యెహోషాపాత్ అడిగాడు.
And Ahab said, "No problem." And he brought 400 prophets.
ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఆహాబు ఎందుకు లేరు అని 400 మంది ప్రవక్తలు తీసుకొచ్చాడండి.
All 400 of the prophets, one by one by one, said, "If you go to war, the Lord will give you the victory."
అయితే ఈ 400 మంది ప్రవక్తలు ఒకరి తర్వాత ఒకడు ఒకరి తర్వాత ఒకడు ఏమన్నారో తెలుసు, వెళ్ళండి దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు అని ఇదే మాట అందరూ.
Jehoshaphat was not convinced, so he asked for another prophet.
అయితే యెహోషాపాతుకు అర్థమైంది ఈ ఏదో తేడా జరుగుతుంది అని. కాబట్టి ఇంకా ఇంకా వేరే దేవునికి భయపడే ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని అడిగాడు.
So one man whose name was Micaiah came to prophesy.
అయితే అక్కడ ఆ 400 మంది తప్ప ఇంకొక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు మికాయా. అతను అక్కడికి వచ్చాడు.
Micaiah said, "You should go to war because God wants to kill Ahab."
మికాయా ఉన్నాడు తెలుసా, మీరు వెళ్ళండి, మీరు వెళ్తే దేవుడు అహాబును చంపబోతున్నాడు, అందుకే దేవుడు యుద్ధానికి మిమ్మల్ని పంపుతున్నాడు, వెళ్ళండి అన్నాడు.
And Ahab said, "Well, what about all these other prophets?"
అరే నువ్వు అక్కడే నీకు ఒక్కడితోనే నీ ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడా, మరి 400 మంది సంగతి ఏంటి? నువ్వు అక్కడే భక్తుడువా, నువ్వు అక్కడే పాస్టర్వా, నువ్వు అక్కడే ప్రవక్తవా, నిజమైన ప్రవక్తవా అని అన్నాడు ఆహాబ్.
And one of the most difficult passages in the entire Bible follows.
అప్పుడు బైబిల్లో కఠినమైన బాధాకరమైన సంఘటన ఆ తరువాత జరిగింది. వీళ్ళు మికాయా మాట ఇలా వెళ్ళిపోయారు, యుద్ధానికి వెళ్ళిపోయారు.
మికాయా said, "All of these prophets are telling you that you will be victorious because God sent a deceiving spirit into their mouth to tell you a lie."
మికాయా అన్నాడు, ఈ 400 మందిలోనికి దేవుడు అబద్ధపు ఆత్మను పంపించాడు, ఎందుకో తెలుసా, అహాబును చంపడానికి. కాబట్టి అహాబు చావబోతున్నాడు యుద్ధంలో, వెళ్ళండి అని అన్నాడు.
In short, Micaiah said, "God wants to kill you and all your preachers are liars."
అప్పుడు మికాయా అన్నాడు, దేవుడు నిన్ను చంపబోతున్నాడు, నీ నీ యొక్క 400 మంది ప్రవక్తలు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు.
So very foolishly Ahab went to war.
అయితే మికాయా దైవజనుడు మాట, మికాయా మాట వాళ్ళు వినలేదు, ఈ 400 మంది అబద్ధ ప్రవక్తల మాట నమ్మి, ఆ వాళ్ళ ప్రవచనం నమ్మి, వాళ్ళు ఇద్దరు కూడా యెహోషాపాతును అహాబు యుద్ధానికి వెళ్ళారు.
He locked Micaiah in prison and said, "Do not let him out if I do not return safely."
బాధాకరమైన విషయం ఏంటో తెలుసా, ఈ నిజమైనటువంటి ప్రవక్తను మికాయాను బంధించమని చెప్పి వెళ్ళాడు అహాబు, ఎందుకంటే నేను తిరిగి వచ్చి వీళ్ళు చూడకుండానట్లు అని అన్నాడు.
And finally, when Ahab went to war, he dressed up in a costume so nobody would know that he was the king.
అయితే ఈ 400 మంది చెప్పినట్టు ఈయన ఏం చేశాడంటే, అహాబు రాజు వస్త్రాల్లో వెళ్లకుండా వేరే మారు వేషంలో వెళ్ళాడు యుద్ధానికి.
But the king of the opposing army, Ramoth-Gilead, said, "Do not fight with any man, a great man, a weak man, do not fight with any man, only kill Ahab."
అయితే ఈ శత్రు రాజు ఏమన్నాడో తెలుసా, తన సైన్యంతో మీరు ఇశ్రాయేలుతో యూదులతో యూదా వారితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మీరు సామాన్య ప్రజల జోలికి వెళ్ళొద్దు, రాజును పట్టుకోండి అహాబుని, వాణ్ణి మాత్రమే చంపండి అని చెప్పి.
And when the army of Ramoth-Gilead came to the army of Israel, the soldiers were searching for Ahab and they saw Jehoshaphat and thought that it was Ahab, so they pursued him.
అయితే ఈ యొక్క శత్రు రాజు రామోత్ గిలియాద్ యొక్క సైన్యం వాళ్ళు నిజంగానే యుద్ధంలోనికి వచ్చి అహాబ్ ఎక్కడ ఉంటాడా అని అహాబ్ కోసం కనిపెడతా ఉన్నప్పుడు అహాబేమో మారువేషంలో ఉన్నాడు, అసలు రాజు వస్త్రంలోని యెహోషాపాత్ ఉన్నాడు, యెహోషాపాత్ దగ్గరికి వెళ్ళారు.
And when they realized that it was not Ahab, they turned around and ran as the army of Israel pursued them.
కాబట్టి ఈ సైన్యం యెహోషాపాతును తరమటం మొదలు పెట్టారు.
And one man, as he was running, drew an arrow, put it in his bow, and let it fly in the sky behind him.
ఒకడు ఏం చేశాడు తెలుసా, బాణం తీసి తన విల్లో ఉన్నటువంటి బాణం తీసి అట్లా గాల్లోకి వేసాడండి.
The wind must have been blowing in one direction at one speed or another.
అయితే గాలి విపరీతంగా వస్తుంది, ఆ గాలిలో ఈ బాణం వెళ్తా ఉంది.
The earth was turning on its axis as God has designed.
చూడండి, దేవుడు అక్కడ తన సంకల్పాన్ని నెరవేర్చబోతున్నాడు కాబట్టి భూమి అటు ఇటు కదులుతా ఉంది.
The arrow was a certain length, not longer or shorter.
ఆ యొక్క బాణం అది పెద్దది కాదు, చిన్నది కాదు.
And as the arrow flew through the sky, it not only hit Ahab, it hit him between a joint in his armor.
Yen jarigindo telsa, aa baanu velli velli ee maru vesamlo unna Ahab ku sariga ee yokka ee plate pettukuntaru kada madhyalo ekkadaithe gap undo akkada velli digipovadam jarigindi.
Ahab died in the field of war, Micaiah died in prison.
అయితే ఆహాబు యుద్ధ భూమిలో చనిపోయాడు, మికాయ అయితే సెరసాలలో చనిపోయాడు.
400 lying prophets continued to pastor churches.
ఆ సమయంలో 400 మంది అబద్ధ పాస్టర్లు వాళ్ళు సంఘాలు నడిపిస్తానే ఉన్నారు.
But you tell me, which one of all those men was faithful and obedient to God?
ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరిలో దేవుని మాట విని అపజయం వచ్చిన ప్రజలు విన్నా వినకపోయినా దేవుడు చెప్పినట్టే చేసి చచ్చిపోయాడు ఈ మికాయ దేవుని ముందు అర్హుడా?
బ్రదర్స్,
400 మంది అర్హులా?
బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, స్టాప్ డూయింగ్ వాట్ ఎవ్రీవన్ ఎల్స్ డస్ బికాజ్ ఇట్ అపియర్స్ రైట్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్.
ఓ ప్రియ సహోదరి సహోదరులారా, నీకు తోచినట్టు చేయడం కాదు, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం నువ్వు చేయాలి.
Every church in India may be led by unqualified men, but you go to your grave before you allow the church you serve to be led by an unqualified man.
అయ్యో, ఈ విధంగా మరి అర్హత లేనటువంటి సేవకులు మరి ఇటువంటి సంఘాలు నడిపిస్తే అది ఎంత భయంకరమైనటువంటి విషయం.
You see friends, it's the Lord's church and not ours.
స్నేహితులారా, ఈ సంఘం దేవుని సొత్తు అయి ఉన్నది, మనది కాదు.
And part of God's judgment in our day is that so many churches are led by false prophets.
ఏమండి, దేవుని తీర్పు చూడండి, చాలా మంది అర్హత లేనటువంటి వారే సంఘాన్ని నడిపిస్తా ఉన్నారు.
Some people look at the qualifications in 1 Timothy and say, "Oh, nobody does that anymore. It's too hard. It's too difficult."
అన్ని బైబిల్ ఎలా ఉంటాయండి, ఎవరు చేస్తారండి? తిమోతి పత్రిక 3:5 అయ్యి రాసున్నాయిలేండి, అవన్నీ చెయ్యాలంటే మనతో ఎక్కడవుతుంది, మనతో అవదు అని సర్దుకుపోతా ఉన్నారు.
Friends, if these qualifications are not suitable to you, then you, my friend, are not suitable to lead the church of Christ.
సోదరుడు, ఇవి గనక నీకు నచ్చపోయేది నచ్చట్లేదు అనుకో ఈ అర్హతలు, అంటే నువ్వు దేవుని సేవ కూడా పనికిరావు అని.
Let's just look at 3 or 4 of them. As time allows, we'll stop in 15 minutes.
ఒక 15 నిమిషాలు మాత్రమే మనం ఆ 15 నిమిషాల టైంలో ఎన్ని కవర్ చేస్తామో అన్ని కవర్ చేద్దాం ఈ 18 అర్హతల్లో.
Let's begin in verse 2.
రెండో వచనం చూద్దాము.
Above reproach.
నింద రహితుడిగా ఉండాలి, నింద లేని వాడిగా ఉండాలి.
This means that your character, that you are the kind of man that others cannot speak evil about because the evil that they would say is not true. It's not that you're good at hiding, it's that you're actually honest. And you live with integrity.
కాబట్టి నువ్వు నిందారహితుడిగా ఉండటం అంటే ఇతరులు నీ మీద నింద మోపే విధానం అయినటువంటి పరిచర్య నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, పరిచర్యలు కావచ్చు, నింద లేనిటువంటి జీవితం నువ్వు సేవ నువ్వు చేయాలి.
Another question I should have asked at the beginning, not only whose church is it,
నేను ముందు అడిగినట్టుగా ఈ సంఘం ఎవరి సంఘం,
but I should have also asked who may lead it.
అయితే దాన్ని ఎవరు నడపాలి?
According to the Bible, the pastorate is reserved only for qualified men.
మరి ఆ సంఘాన్ని ఎవరు నడిపించాలి? పాస్టర్ నడిపించాలి. ఎవరైతే యోగ్యంగా అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు నడిపించాలి.
You'll notice in verse 2 that he must be the husband of one wife.
తరువాత ఈ సేవకుడనే వాడు ఏకపత్ని పురుషుడై ఉండాలి.
Based on my study of this passage, it does not mean that the man must be married, but if he is married, he must only be married to one woman.
అయితే ది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఇక్కడ విషయం కాదు. పెళ్లి చేసుకుంటే ఒక భార్య కలిగి ఉండాలి, ఒక భార్యనే వివాహం చేసుకోవాలి.
In fact, if he must be married, then neither the Apostle Paul nor the Lord Jesus Christ were themselves qualified.
Sorry?
If it means that he must be married,
yeah,
husband of one wife,
yeah,
then neither the Apostle Paul nor the Lord Jesus were qualified, because neither of them were married.
Yeah.
Make sense? They were not married.
Yeah.
So it cannot mean he must be the husband of one wife. He may be single, but if he is married, he must have only one wife.
ఒంటరిగా ఉండి సేవ చేయాలంటే దేవుని ఏర్పాటు ప్రకారం చేయొచ్చు. ఒకవేళ వివాహం చేసుకుంటే ఏకపత్ని పురుషుడై ఉండాలి.
సో బ్రదర్స్,
సోదరులారా,
వన్స్ అగైన్ ఇన్ మై స్టడీ ఆఫ్ దిస్ ఫ్రేజ్, ఇట్ డస్ నాట్ అపియర్ దట్ యు కెన్ సర్టన్లీ సే ఎనీథింగ్ అబౌట్ డివోర్స్ వన్ వే ఆర్ ది అదర్. But I need to make a very important statement after that.
విడాకులు గుర్చి కొంచెం వివరణ ఇవ్వాలనుకుంటున్నాను.
I believe that it means that a person who has been divorced should voluntarily say, I will not serve Christ Church as a pastor, but I will serve her in 100 other ways as the Lord gives the ability.
So,
but the pastor must not be a divorcee.
చూడండి, పాస్టర్ విడాకులు ఇవ్వచ్చా? ఒకవేళ ఇచ్చాడు అనుకో, పాస్టర్ గా ఉండి సేవ చేయొచ్చా? అది కుదరదు. పాస్టర్ గా ఉండకూడదు. పాస్టర్ గా ఉండకుండా వేరే విధంగా దేవుని పరిచర్యకి సహాయం చేయొచ్చు, కానీ పాస్టర్ గా మాత్రం విడాకులు తీసుకుని సేవ చేయటం అనేది జరగకూడదు.
Similarly, although women must not be pastors, there are 100 ways they can serve the church of Christ.
అయితే స్త్రీ పాస్టర్గా ఉండాలా? ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు. కానీ దేవుని సేవకు వందల విధాలుగా సహాయం చేయొచ్చు. కానీ నాయకురాలుగా, అంటే సంఘాన్ని నడిపించే కాపరిగా ఉండకూడదు.
In the New Testament, our sister Lydia, Phoebe, Aquila were all godly women who did much good for the church of Christ.
కొత్తనిబంధనలో మనం చూస్తాము అకుల భార్య ప్రిస్కిల్ల, లిడియా, తర్వాత ఫీబే, మరి ఇంకా కొంతమంది వారు సేవలో ఎన్నో రకాలుగా వారు సహకరించారు, కానీ కాపర్లుగా వాళ్ళు ఉండలేదు.
I want you to notice that 17 of these qualifications are not about what the man does. They're actually about who he is. They're about his character, his life.
ఈ 17 అర్హతలు ఈ కాపరి యొక్క జీవితాన్ని చూపించేవిగా ఉన్నాయి, వారి యొక్క గుణగణాలు.
Because the Lord Jesus wants men to lead his church whose lives reflect the truth that they proclaim.
ఈ విధమైన అర్హతలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడే. కారణం ఏంటంటే ఆయన సంఘాన్ని నడిపించాలనేటువంటి సంకల్పం ఏ సేవకుడి కలిగి ఉంటాడు? అతను దేవుని బయలుపరిచేవాడుగా, దేవుని చూపించేవాడుగా ఉండాలి. కాబట్టి ఇట్టి అర్హతలు కలిగి ఉండాలి.
Will we reflect these qualities perfectly? No. But progressively, more and more, yes.
అయితే మనం ఎవరూ పరిపూర్ణం కాదండి, కానీ రోజు రోజుకి వీటన్నిటిని మనం పొందుకోవడానికి దేవునిలో మనం ఎదగాల్సినటువంటి అవసరత చాలా ఉంది.
And you can see how each of these qualifications is really a characteristic of the Lord Jesus Christ.
ఈ 17 అర్హతలన్నీ కూడా క్రీస్తు యొక్క గుణగణాలను చూపిస్తా ఉన్నాయి.
So when verse 2 says that the man must be prudent, it means wise with godly wisdom.
రెండవ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మితానుభవుడుగా ఉండాలి. మరొక అర్హత మితానుభవం అంటే చూసిందల్లా కావాలనుకునేవాడుగా ఉండకూడదు దేవుని సేవకుడు.
But I want to draw your attention to the end of verse 2, the qualification able to teach.
తరువాత బోధింప తగిన వాడనై ఉండాలి.
Friends, there are lots of people who want to talk.
మీకు తెలుసా ఎక్కువ మంది మాట్లాడడానికి ఇష్టపడతారు. మాట్లాడటానికి
the qualification does not say he must teach, it says he must be able to teach.
Devu vakyam em cheptundante atanu bodhimpa samarthuduga undali anu cheptundi.
And the ability to teach is evident or manifest when God's people grow and flourish and blossom under the teaching of the word of God.
బోధింపదగిన వాడుగా ఉండాలి అని అంటే మొదట తను నేర్చుకోవాలా, దానిని నేర్పించేవాడుగా ఉండాలి.
In fact, in the list of qualifications for deacons, this is the only thing missing from that list. So deacons must not be able to teach, though they have the other qualifications, but elders must be able to teach.
సంఘంలో కాపరులు తర్వాత డీకన్స్ అంటే పరిచారకులు. సో పరిచారకుడికి బోధింప సామర్థ్యం లేకపోయినా పర్వాలేదు.
హౌ డు యు నో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టీచ్?
అయితే నువ్వు బోధింప సామర్థ్యం నీకు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి?
ది ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్.
జవాబు చాలా సులభం.
ది చర్చ్ టు విచ్ యు బిలాంగ్ విల్ లెట్ యు నో.
జవాబు ఏంటో తెలుసా? ఏ సంఘానికైతే నువ్వు వాక్యాన్ని బోధిస్తావునో ఆ సంఘమే చెప్పుద్ది నీకు అర్హత ఉందా లేదా అని.
యువర్ పాస్టర్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫెలో చర్చ్ మెంబర్స్, ఆస్క్ దెం ఇఫ్ యు హావ్ ది గిఫ్ట్ ఆఫ్ టీచింగ్.
నువ్వు అడగొచ్చు, సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా అడగొచ్చు, నాకు సామర్థ్యం ఉందా అనిపిస్తుందా, మీకు ఉందా లేదా.
బట్ డోంట్ ఆస్క్ ది పీపుల్ హు ఆల్వేస్ టెల్ యు వాట్ యు వాంట్ టు హియర్. Ask the people who will tell you the truth.
చూడండి, ఎవరిని అడగాలంటే ఎప్పుడు మిమ్మల్ని పొగిడే వాళ్ళని అడగొద్దు. ఎవరైతే ఉన్నది ఉన్నట్టు చెప్తారో, బాగలేదు అంటే బాగలేదు అనేవాడు, బాగుంది అంటే బాగుంది అని ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు. అది కానీ ఎప్పుడు నేను పొగిడే వాళ్ళని అడిగావు అనుకో, అసలు సత్యం బయటికి రాదు.
In fact, I want to discourage you from becoming a teacher.
నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నాను, నిరుత్సాహపరుస్తున్నాను మీరు బోధకులు అవ్వద్దని.
బికాజ్ ది బుక్ ఆఫ్ జేమ్స్ సేస్,
ఎందుకంటే యాకోబు పత్రిక దేవుని వాక్యం చెప్తుంది,
డు నాట్ లెట్ మెనీ టీచ్.
మీలో ఎక్కువ మంది బోధకులుగా ఉండొద్దు.
బికాజ్ గాడ్ విల్ జడ్జ్ దెం మోర్ సెవియర్లీ,
ఎందుకంటే వారికి ఎక్కువ తీర్పు తీర్చబడుతుంది అని.
వెన్ యు బికమ్ ఎ టీచర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ ఓన్లీ అకౌంటబుల్ ఫర్ యువర్సెల్ఫ్, you're now accountable for the saints.
చూడండి, నువ్వు బోధకుడు అయ్యావంటే ఏంటంటే కేవలం నీ విషయంలో బాధ్యత కలిగి ఉండటమే కాదు, నీ బోధలు వినే వారి విషయంలో కూడా నువ్వు బాధ్యత వహించాలి.
This is why the apostle Paul told Timothy in another place, study to show yourself approved.
వేరే సందర్భంలో తిమోతితో పౌలు గారు అంటాడు, నువ్వు నేర్చుకోవయ్యా, నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడు, నువ్వు కష్టపడి చదువు అని అంటాడు.
But he said, show yourself approved as you study the word, not to men, but to God.
దేవుని చేత మెప్పు పొందినట్లు నువ్వు చదవాలి అని అంటాడు.
So the pastor who is faithful studies the Bible for his own soul's good.
నమ్మకమైన పాస్టర్ ఏం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని తన కోసం చదువుతాడు, తన ఆత్మ కోసం.
And he's able to teach others because he's already been to the green pasture and the still waters where the presence of the Lord is. And he takes God's people there only after he himself has visited.
మైదానంలో పచ్చని పొలములో ఆ యొక్క ఆహారాన్ని తింటాడో, ఎవరైతే ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళి ఆ నీటిని తాగుతాడో, అదే స్థలానికి తన యొక్క బిడ్డలను కూడా అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళకు కూడా ఆహారాన్ని తినిపిస్తాడు.
Friends, let's deal with two final qualifications from this list.
చివరగా రెండు అర్హతలను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను.
At the end of verse 3.
మూడో లాస్ట్ ఆఖరి మాటలు మనం చూద్దాం.
He must be free from the love of money.
ధనాపేక్ష లేని వాడుగా ఉండాలి.
May I confess to you something?
నేను ఒక విషయాన్ని ఒప్పుకోనండి మీ మధ్య.
I don't like the Western church's relationship with the Eastern church very much.
నాకు ఇష్టం కాని ఏంటంటే ఎక్కువ పాశ్చాత్య దేశాల మీద ఈ తూర్పు దేశాల వారు ఎక్కువ సంబంధం కలిగి ఉండటం.
I do believe that those who have resources as God's people should share them with those who have less. There's a biblical pattern for that.
Aithe devulu vakyam em cheptundante evaru daggara aithe devudu evariki nidulu ichadu vaatini leni vaaniki panchi devuni rajyam abhivruddhi kosam pani cheyamani devulu vakyam cheptundi.
Many of you, maybe most of you, maybe all of you know someone who is benefiting from Western resources as a pastor.
Meelo kontha mandi mari andaru kavochu kodhi mandi kavochu mari paschati deshal meeda aadharapade sthitilo unna.
And what I have found is that it is quite possible to deceive the Western supporter. Be an unfaithful pastor, pretend to be faithful when you interact, receive resources, continue to be unfaithful.
అయితే ఇటువంటి పరిస్థితుల్లో అపనమ్మకమైనటువంటి పరిచర్య జరిగే అవకాశాలు ఉన్నాయి. వారి దగ్గర నుంచి సహాయం తీసుకోవడం, నమ్మకంగా పని చేయకపోవడం, పరిచర్య చేయకపోవడం, ఇటువంటి జరుగుతూ ఉన్నాయి.
But friends, at the end of the day, you and I will stand right in front of the face of the risen Lord Jesus Christ, and we will give an account for the way we conducted our life, our relationships and our resources.
Aithe mari manalo manamandaram kuda neetigala nyayadhipati eduta manu nilabade roju raabotha undi kabatti evarku varve manu jagratha padavalsina avasaratha undi.
So friend, if you're not faithful with 1 rupee, you will not be faithful with 100 lakh.
ఒక రూపాయిలో నీకు నమ్మకత్వం లేకపోతే లక్ష రూపాయల్లో నీకు నమ్మకత్వం ఉండదు.
You do not have to have much money to love money.
డబ్బును ప్రేమించడానికి.
Yeah. Jesus said you cannot serve God and money.
ప్రభు చెప్పాడు ధనానికి ధనాన్ని దేవుణ్ణి ఒకేసారి నువ్వు సేవించలేవు. సిరికి సిరిని ధనము సారీ సిరి దేవుడు రెండుని ఒకేసారి నువ్వు ప్రేమించలేవు అని చెప్పాడు.
Why did he use that example? God versus money.
ఎందుకు దేవుడు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు డబ్బు దేవుడు అని?
The answer is because they are served the exact same way.
ఎందుకంటే దేవుడు డబ్బు మానవ జీవితంలో చాలా గొప్ప పాత్ర పోషిస్తా ఉన్నాయి.
How do you serve money?
ఈ డబ్బుకి నీవు ఎలా దాసుడుగా ఉంటూ ఉన్నావు?
You build your entire life around getting more money.
నీ జీవితం అంతా కూడా ఈ డబ్బు సంపాదన మీదే నువ్వు కడతా ఉంటావు.
యు డు నాట్ సర్వ్ మనీ బై గివింగ్ మనీ సంథింగ్ దట్ ఇట్ డస్ నాట్ హావ్.
అయితే లేని చోట నువ్వు ఇవ్వటం చేసినప్పుడు
యు సర్వ్ గాడ్ బై బిల్డింగ్ యువర్ ఎంటైర్ లైఫ్ అరౌండ్ హిమ్.
సో ఆ విధంగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని చుట్టూ నిన్ను నువ్వు కట్టుకుంటున్నట్టు అన్నమాట.
నాట్ బై గివింగ్ హిమ్ సంథింగ్ దట్ హి డస్ నాట్ ఆల్రెడీ హావ్.
ఉన్నవానికి ఇవ్వడం కాదు.
సో ఫ్రెండ్స్, ఇఫ్ యు సర్వ్ మనీ యు కెన్ నాట్ సర్వ్ గాడ్.
కాబట్టి నువ్వు డబ్బు కోసమే ఉంటే నువ్వు దేవుని పని నువ్వు చేయలేవు.
బికాజ్ యువర్ లైఫ్ కెన్ నాట్ రివాల్వ్ అరౌండ్ 2 సెంటర్ పాయింట్స్, ఐదర్ మనీ ఆర్ గాడ్.
జీవితం రెండిటి మీద తిరగలేదు, రెండు రెండు స్థలాల్లో తిరగలేదు. ఏదైనా ఒకదాని చుట్టూనే తిరుగుతుంది, దేవుని చుట్టూనా లేదా డబ్బు చుట్టూనా.
జస్ట్ యాస్ ద సన్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ హ్యాస్ ఆల్ ద ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్, సో ఆల్సో గాడ్ హ్యాస్ ఎవ్రీ ఫెయిత్ఫుల్ పాస్టర్ రివాల్వింగ్ అరౌండ్ హిమ్.
సూర్యుని చుట్టూ ఈ భూమి ఇవన్నీ ఎలా తిరుగుతా ఉన్నాయో అలాగే దేవుడు దేవుని చుట్టూ మనం తిరగాల.
Finally, brothers, let's consider one more qualification.
Maroka arhatanu gurchi meeku cheptanu.
And sisters, I mean for all of us.
Andarni uddeshinchi.
Friend. Verse 6.
Aru vachanamlo.
Not a new convert.
Kottaga vachina vaade undagoddu.
Not a new convert.
కొత్తగా సంఘంలో చేరిన వాడు పాస్టర్గా ఉండకూడదు.
I have a quiz for you, an examination for you.
మీకు ఒక పరీక్ష పెడుతూ ఉన్నాను.
Who wrote the book of 1 Timothy?
మొదటి తిమోతి పత్రికను ఎవరు రాశారు? ఎవరు రాశారు?
Yeah, the Apostle Paul. When the Lord saved him on the road to Damascus, it was 14 years later before he took his first missionary journey from the church at Antioch.
చూడండి, పౌలు గారు రక్షణ పొందిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత రక్షణ పొంది 14 సంవత్సరాలు గడిచిన తర్వాత అంతియోకియా సంఘంలోకి వెళ్ళి దేవుని పరిచర్య ఆ బాధ్యతను తీసుకున్నాడు.
I'm not suggesting that it must be 14 years, but you must not be a new convert.
దానర్థం అందరూ 14 సంవత్సరాలు కనిపెట్టినాకే దేవుని సేవ చేయాలని కాదు.
Also,
కానీ నువ్వు టైం తీసుకోవాలి.
Also, after the Apostle Paul was converted, he spent the next 3 years in the desert of Arabia with his Bible, learning the Old Testament as Pastor Jim is teaching us, through the lens of the Lord Jesus Christ.
Suddenly, ee apostle Paulu rakshana pondina tarvata ventane em chesaru telusa, Arabia deshaniki ee Bible pattukoni elli Yesu Prabhu ane kalajodu pettukoni ee lekhanalanni kuda study cheyadam modalu pette.
So friends, if you're a relatively new convert, instead of trying to become a pastor or an elder, just serve the church where you're at in every way you can.
నేను అంటాను, మీలో ఎవరైనా కొత్తగా రక్షణ పొంది సంఘానికి వస్తున్నావు అనుకో, నువ్వు
లవ్
వెంటనే కాపలుగా ఉండాలని బోధించేయాలని పాట పాడేసేయాలని కాదు, కానీ ఇంకా వేరే మార్గాలు నువ్వు చర్చలో ఏ రకంగా నువ్వు సహాయం చేయగలవు ఆ రకంగా నువ్వు చేయి.
లవ్ ది ఎల్డర్లీ పీపుల్, డిసైపుల్ ది యంగర్ పీపుల్, టీచ్ గాడ్స్ వర్డ్ to those who are in your church, evangelize the lost.
నువ్వేం చేయొచ్చు తెలుసా? కాపరికి పెద్దలకి అన్న, నేను మీకు సహాయం చేస్తాను, ఏ రకంగా మీకు సహకారంగా ఉండను అంటూ వాళ్ళకి సహకారంగా ఉంటూ మరి తనకంటే చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రభువులో ఇంకా ఎదిగేటట్టు వాళ్ళకి నేర్పి, ఇలా బోల్డ్ అని మార్గాలు ఉన్నాయండి ప్రభు పరిచయం చేయడానికి. పాస్టర్ అవ్వాలని లేదు.
యు సీ, పాస్టర్స్ desire to be pastors whether they have the title or the income or not. Pastors will serve the people of God wherever they are. And if you're a new convert, serve God's people, grow in your local church, faithfully walk with Jesus, become more like Christ. That will be the best preparation to become a faithful pastor.
Pastor ki income unna lekapoyina nammakanga సేవ చేయాలి. అలాగే కొత్తగా వచ్చినటువంటి వాడు మరి దేవుని సంఘ క్షేమం కోసం అనేక విధాలుగా నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉంటే దేవుడే తగిన సమయంలో బాధ్యత అప్పచెప్తాడు.
సో ఫ్రెండ్స్,
స్నేహితులారా,
ద చర్చ్ బిలాంగ్స్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్.
సంఘం దేవునిది.
హి బాట్ ద చర్చ్ విత్ హిస్ ఓన్ బ్లడ్.
దేవుడే తన స్వరక్తం ఇచ్చి ఆ సంఘాన్ని కొన్నాడు.
అండ్ హి గెట్స్ టు డిసైడ్ who leads his bride.
కాబట్టి సంఘం తన సొత్తు కాబట్టి తన సొత్తు మీద ఎవరు ఎవరు ఉండాలి, ఎవరు ఆ సొత్తును చూసుకోవాలి అనేది ఆయన నిర్ణయిస్తాడు, కానీ మనుషులు కాదు నిర్ణయించేది.
The only question is, if you feel that God has called you, Does your life also match these qualifications?
ఒకవేళ నువ్వు అనుకోవచ్చు దేవుడు నన్ను పిలిచాడని, అయితే నీ జీవితం ఈ అర్హతలను చూసినప్పుడు దానికి సమపాళ్ళలో నీ జీవితం ఉందా అనేది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి.
May the Lord help us.
దేవుడు మనకు సహాయం చేయనుగాక.
Let's pray together.
ప్రార్థన చేద్దాం.